తెస్సలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మూడు వచనాలు చదువుకుందాం. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మూడు వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవరననియు బెదరకుండవరననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకున్నదని బట్టి మిమ్మను వేడుకొనిచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ప్రార్థన చేసుకుందాం. అట్లాగే దయచేసి ఈ వారం మీరు ఎవరినైనా కలుసుకొని ఉంటే వారిని తప్పకుండా ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అట్లాగే మనం ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని లోతుగాను క్రమముగాను ధ్యానించడం కాబట్టి బైబిల్ గ్రంథాలు కలిగి నోట్స్ కలిగి మీరు వాక్య ధ్యానంలో పాల్గొనాలని కూడా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, దయగలిగిన రక్షక, అనంత జ్ఞాని అని దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి 29వ తేదీని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈ దినాన ప్రభు ప్రాతకాలమున మీ పాదాలను ఆశ్రయించడానికి దివ్యమైన నీ వాక్యాన్ని ధ్యానించడానికి పాడి స్తుతించి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ భాగ్యానికై మీకు వందనాలు. నడిపిస్తున్న ప్రభు ఆగస్టు గోడారి మెడికల్ సహవాసాన్ని మీరు బలపరచండి. వచ్చిన ప్రియులందరినీ బలపరచండి. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలోను ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లోను సాయంకాలం అన్నమయ్య పోలీస్ సహవాస ప్రతిష్ట ఆరాధనలోను ప్రభు ఈ దినాన్ని మిషన్ని త్రోడిగా ఉంచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ప్రత్యేకంగా ఈ ఉదయకాలం చదివిన వాక్యం అందరికి అర్థమైనట్లుగా మీరు మాకు బోధించమని మీ సహాయాన్ని కోరుకుంటూ దుష్టుని యొక్క ప్రతి తంత్రంను వ్యర్థపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం తెస్సలోనిక రెండో పత్రిక ధ్యానంలో కొనసాగుతూ ఉన్నాం. గత వారం మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనాలు ధ్యానం చేశాం. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎట్లా ఉంటుందో రాయబడింది. ఆయన పరలోకం నుంచి ప్రత్యక్షమవుతాడు, ఆయన దేవదూతలతో ప్రత్యక్షమవుతాడు, ఆయన అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమవుతాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ పొందుతాడు, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు వంగుతుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రశంసించబడతాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు ఆయన ఎంత గంభీరంగా ఎదుర్కొంటారో ఆరాధిస్తారో గణపరుస్తారో మనం చూస్తూ వచ్చాం. అట్లాగే ఆయన కొరకు శ్రమ పడుతున్న వారు వారు మహిమ పొందుతారు, ఆయన నామంలో శ్రమ పెడుతున్న వారు వారు ప్రతిదండను పొందుతారు. ఆ మాటలన్నీ మనం చదువుతూ వచ్చాం. 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో ఆ రాకడ దినం కొరకే ఆయన మరలా సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ తెస్సలోనిక పత్రికలో ప్రతి అధ్యాయంలో 2వ రాకడ గురించిన ప్రస్తావన జరుగుతూనే వచ్చింది. మొదటి అధ్యాయం 6వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైంది. కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు ప్రస్తావించాడు, ఆయన రాకడ ఎలా ఉంటుందో వివరించాడు. మళ్ళా రెండవ అధ్యాయంలో ఆ రాకడ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఈ పత్రిక ప్రతి అధ్యాయంలో రెండవ రాకడ, ప్రభు యొక్క రాకడ గురించి సంఘాన్ని ఐక్యపరచడం మనం చూస్తాం. కావున ప్రియులరా, మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చిందని మీకు బాగుగా తెలియను. 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చును. కాబట్టి ఈ రెండు పత్రికల్లో కూడా ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గూర్చి ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు. మనం ఊహించాలి, ఇది మొదటి శతాబ్దంలో సుమారు 60వ సంవత్సరంలో రాయబడ్డ ఈ పత్రికలో సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయన రెండో రాకడను గుర్చిన బోధ ఆత్మదేవుడు ఇంత బలంగా చేస్తూ ఉంటే, మనం ఈ 21వ సెంచురీలో ఈ కడవరి దినాల యొక్క చివరి గడియలో ఉన్న మనం ఇంకెంత ఎక్కువగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి అన్నది మనల్ని ఆలోచింపచేయాల్సిన సత్యం. కాబట్టి నేనే మాట అంటాను, ఎందుకో ఆ ప్రదీపాన్ని పాట పాడినట్టుగా కృప కొరకు పాడుకుంటా ఉన్నాం కానీ, ఇంకా అట్లాగే కృపలోని కూర్చుందాం అనుకుంటున్నాం కానీ సిద్ధపడాలనుకోవట్లేదు. అట్లాంటి నో పాటలు, ఆదరణ పాటలు, ఆశీర్వాదాల పాటలు, హెచ్చరిక లేని, దిద్దుబాటు లేని, రాకడ గురించి సిద్ధపాటు లేని పాటలు చాలా ఎక్కువగా క్రైస్తవ సమాజంలో కనబడతా ఉన్నాయి. ఒక సేవకుడిలా అన్నాడు, ఒక తరం యొక్క భక్తి ఏంటో అర్థం కావాలంటే, లేకపోతే వాళ్ళ భక్తి యొక్క తీవ్రత ఏంటో అర్థం కావాలంటే, ఆ తరంలో ఎలాంటి పాటలు రచించబడతా ఉన్నాయో ఆ పాటను బట్టి ఆ తరం ఎలా ఉందో చెప్పొచ్చు. అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే పాటలు, అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే పాటలు. అలా ఆ పాట ఒక బోధ, పాట ఒక బోధ. సో బోధలో రాకడ గుర్చిన పాటలు మనం కనిపించట్లేదు, అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ పత్రిక ధ్యానంలో ప్రతి అధ్యాయంలో కూడా రాకడ గుర్చి ఆయన సంఘాన్ని ఆయత్తుపరుస్తూనే ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన వస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు, కానీ ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉండాలి, లేకపోతే అక్కడ కూడా మోసం జరుగుతుంది. ఏం మోసం జరుగుతుంది? 2వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా, ప్రభు దినం వచ్చేసింది అని ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైననో చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవరననియు బెదరకుండవరననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు దాన్ని బట్టి కలవరపడద్దు. మీరు గమనించలేదో కానీ 2012 యుగాంతం ఇట్లాగా హాలీవుడ్ లెవెల్లో మూవీస్ కూడా తీయటం, ప్రకటనలు రావటం, దాన్ని కొన్ని పత్రికలు ప్రచురించటం, తర్వాత అది జరగకపోవటం, నవ్వుకోవటం, దానికి ముందు కలవరపడుతున్నారు, దాని తర్వాత గేలి చేస్తున్నారు. అది జరుగుతూ ఉంది, అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎంత భయంకరంగా కొనసాగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా రాకడకు సూచనగానే చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు ఈ సత్యాన్ని నమ్మేవారు ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఇక మనం రాకడ సమీపించామేమో అని అనుకుంటా ఉన్నారు. అయితే పౌలు భక్తుడు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలా చెప్పే ఏ మాటను బట్టి అయినా సరే మీరు చంచల మనస్కులు అవ్వాల్సిన అవసరం లేదు, బెదరవలసిన అవసరం లేదు. కొన్ని విషయాలు సంఘానికి తెలియాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవచనంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. మూడవచనం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఆ దినానికి ముందు జరగాల్సిన విషయాలు మాట్లాడుతూ అందులో రెండు విషయాలు ప్రస్తావించాడు ఆయన. ఒకటి, భ్రష్టత్వం సంభవించాలి. రెండు, పాప పురుషుడు బయలుపరచబడాలి. పాప పురుషుడు బయలుపరచబడాలి. మొదట భ్రష్టత్వం సంభవించాలి, తర్వాత నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడాలి. ఈ రెండు జరగాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యయనంలో మనం మొదట భ్రష్టత్వం సంభవించాలి అన్న మాటని అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలను కొంత స్టడీ చేస్తాం. అది ఎంతైనా మన మేలు కొరకు అవసరం. అందులో భ్రష్టత్వం, దాన్ని ఎపోస్టసీ అన్నారు, ఫాలింగ్ అవే అన్నారు, దూరం అయిపోవటం, సత్యానికి దూరంగా వెళ్ళిపోవటం, సత్యానికి దూరంగా వెళ్ళిపోవటం. ఆ పదం కంటే కూడా అపోస్టసీ అన్న పదం, భ్రష్టత్వం అన్న పదం చాలా లోతైన పదం. సో బైబిల్ గ్రంథం లేదా ఈ నూతన నిబంధన గ్రంథంలో ముందటి హెచ్చరికలున్నాయి, ప్రవచనాలున్నాయి, జాగ్రత్తలున్నాయి. పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మొదటి శతాబ్దంలోనే దీని గురించి ఎంత రిపీటెడ్ గా భక్తులు హెచ్చరిక చేస్తూ వచ్చారో మనకు అర్థం కావాలి. ఎఫెసులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే, ఆయన ఎఫెసు సంఘ పెద్దలను పిలిచాడు. 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. పౌలు మార్గమధ్యంలో ఉండి వెళ్ళలేని పరిస్థితిలో తాను మార్గంలోకే ఆ ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపించుకొని ఆ మిలేతుకి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? గ్రీటింగ్స్ ఏం చెప్పట్లేదు, ఆశీర్వాదాలేమి పలకట్లా. మీరు చాలా బాగున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించాడు, అట్లాంటి మాటలు ఏం చూడడం లే. హెచ్చరికలున్నాయి. బాబు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా అలర్ట్ చేస్తూ వచ్చాను, అయినా సరే బలమైన దాడి జరుగుతుంది. క్రూరమైన తోడేళ్ళు, నేను వెళ్ళిపోగానే క్రూరమైన తోడేళ్ళు ఘోరమైన తోడు మీలో ప్రవేశిస్తాయి, అది నాకు తెలుసు. వారు మందను కనికరింపరు, తోడేలు పడితే మందులో అని మాట్లాడుతున్నాడు. 30వ వచనంలో బయట నుంచే కాదు లోపలి నుంచి కూడా భ్రష్టత్వం వస్తుంది, లోపలి నుంచి కూడా భ్రష్టత్వం వస్తుంది. 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవరనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. బయట నుంచి తోడేళ్లు దాడి చేస్తాయి, లోపల నుంచి తోడేళ్లు బయలుదేరతాయి. మీరు మిమ్మటికు మీ గురించి, మీకు అప్పగించిన మందను గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అని పౌలు మాట్లాడుతా ఉన్నాడు. పౌలు యవన సేవకుడైన తిమోతిని పంపిస్తూ తిమోతికి పత్రికలు రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరు దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కాబట్టి విశ్వాస భ్రష్టులవుతారు, విశ్వాసంలో ఎదగడం కాదు, విశ్వాసంలో అంతకందుకు ఎదుగుతారు అని చెప్పట్లా, విశ్వాసంలో నుంచి తొలగిపోతారు, విశ్వాస భ్రష్టులవుతారు, దయ్యాల బోధ వచ్చేస్తుంది, అబద్ధికులు వస్తారు, వేషధారణ వస్తుంది, మోసం జరుగుతుంది అని మాట్లాడుతున్నాడు. ఈ భ్రష్టత్వానికి కీలకమైన కారణం ఏంటంటే 3వ వచనంలో మాట్లాడుతున్నాడు, బోధ. బోధ మారిపోద్ది, బోధ కల్తీ అయిపోద్ది. 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడ్డ మనకు సాక్షి గలవారై వివాహాన్ని నిషేధించచ్చు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నమ్ముతో దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవరనని చెప్పుచుందురు. కాబట్టి ఆ కొన్ని లేనిపోయిన పెడతారు, లేనిపోయిన పెడతారు. ఒకటి, వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు అని మొయ్యలేని బరువులు పెడతారు. అట్లాగే ఆహార నియమాలు పెడతారు. ఎవరు వారు రాయబడుతున్నమాట, 2వ వచనం, 1వ వచనం, అబద్ధికులు, వేషధారులు, మోసగాళ్ళు, దయ్యాల సంబంధులు, దయ్యాల బోధ తీసుకొచ్చేవారు అని పౌలు సంఘ పెద్దలని హెచ్చరిస్తా ఉన్నాడు. పౌలు తిమోతిని కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. పౌలు భక్తుడే కాదు, పేతురు భక్తుడు కూడా రాశాడు. పేతురు కూడా రాస్తా ఉన్నాడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు. వారు ప్రభుతో ఉన్నవారు కాదు, దాని వేషం మాత్రం అలాగే ఉంటుంది. ప్రభువుని పట్టించుకోరు, ప్రభువుని విసర్జిస్తారు, ప్రభుతో ఉండరు, కానీ ప్రభు సంబంధులుగా కనబడతారు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునొచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. బోధ, కల్తీ బోధ. భ్రష్టత్వానికి మూలం బోధ మారిపోద్ది, భ్రష్టత్వానికి మూలం బోధ మారిపోద్ది. కాబట్టి భిన్నాభిప్రాయాలు, నాశనం చేసే భిన్నాభిప్రాయాలు తీసుకొస్తారు. అట్లాగే వారి బోధే కాదు, వాళ్ళ మాదిరి కూడా, ఆ నాయకుల మాదిరి ఎలా ఉంటుందో 2వ వచనం మాట్లాడుతున్నాడు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వారు బోధ, వారి బోధ తప్పుడు బోధ, నాశనకరమైన బోధ, సత్య దూరమైన బోధ. 2, వారి మార్గాలు పోకిరి చేష్టలు, మాదిరి క్రియలు కాదు, పోకిరి చేష్టలు. వీటిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. వారు అధిక లోభులు, డబ్బే వాళ్ళకి కావాలి. కల్పన వాక్యాలు చెబుతారు, వాక్యాన్ని ఫిష్ చేస్తారు, వాక్యాన్ని అనుకూలంగా చెప్తారు, వాక్యాన్ని నచ్చేటట్లుగా చెప్తారు, ఆదరించే మాటలు, బలపరిచే మాటల్లాగా దేవుడు నీతోటి మాట చెప్తున్నాడు అన్నట్టుగానే బోధిస్తారు. కారణం మీ వలన లాభం సంపాదించుకుందురు, మీ నుంచి లాభాలు ఆశిస్తారు. వాక్యం ఆ మాట మాట్లాడుతుంది. ఎంత హెచ్చరికలు సంఘంతో మాట్లాడుతున్నారు, చేసేదంతా డబ్బు కోసమే. వ్యాపారం వ్యాపారం, కార్పొరేట్ పాస్టర్స్, కమర్షియల్ పాస్టర్స్, సంఘంలో తోడేళ్లు పడ్డాయి బయట నుంచి లోపల నుంచి. ఇది మంచి ఆదాయ వనరు, సంఘం సంపాదించుకోవడానికి మంచి మార్గం, మంచి బిజినెస్. ఈ అప్పర్ క్యాస్ట్ లో ఉన్న వారు దేన్ని వదిలిపెట్టరు, ఎక్కడ డబ్బులు వచ్చినా అక్కడ వాలిపోతారు. చాలా మంది అప్పర్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అవుతున్న వారు, వాళ్ళు అందులో కన్వర్ట్ అయిన వాళ్ళు తీవ్రత కలిగి నమ్మకంగా సేవ చేసిన వారు లేరు అని కాదు, కానీ మెజారిటీ 90% ఇది ఎంత లాభమో, ఇది ఎంత సుఖమో, ఇక్కడ ఎంత పిండుకోవచ్చో అర్థమయ్యి, నాడు అర్థమయ్యి సంపాదించుకోవడానికి సంఘంలో పడ్డారు. దాన్ని మనం చూస్తున్నాం. ఆ మాటలు మొదటి శతాబ్దంలోనే హెచ్చరికగా రాయబడ్డాయి. వారు లోగులు, వారు మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. అందుకొరకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు, కల్పనా వాక్యాలు చెప్తారు. కాబట్టి పౌలు భక్తుడు కష్టత్వం సంభవిస్తుంది. సంఘాన్ని నాశనం చేయడానికి క్రూరమైన తోడీలు బయలుదేరుతాయి. సంఘంలో భిన్నమైన బోధలు వస్తాయి. జాగ్రత్త అని చాలా బలంగా హెచ్చరిక చేశాడు ఆయన. రాత్రి పగళ్ళు కన్నీళ్లతో నేను మీకోసం వేడుకుంటున్నానని చెప్పి అట్లాగా ఎంత భయపడ్డాడు. పేతురు కూడా అదే విషయాలు సంఘ పెద్దలతో మాట్లాడుతూ హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రవచనాలు ఉన్నాయి భ్రష్టత్వం సంభవిస్తుందని, అది పత్రికల్లో చూస్తూ ఉన్నాం. దురదృష్టకరమైన లేకపోతే వేదన కలిగించే మరొక మాట ఏంటంటే, మొదటి శతాబ్దంలోనే భ్రష్టత్వం ప్రారంభమైపోయింది, సంఘంలో భ్రష్టత్వం బయలుదేరిపోయిందని మొదటి శతాబ్దంలోనే మిగతా భక్తులు ఐడెంటిఫై చేసేశారు. ఇది సత్యదూరం, ఇది పతనం, ఇది నాశనం, ఇది భ్రష్టత్వం అని సంఘాన్ని మిగతా భక్తులు హెచ్చరిక చేస్తా ఉన్నారు. ప్రియుడైన యోహాను పత్రికలు రాస్తా ఉన్నాడు. పత్రికలు చదవాలి. మొదటి యోహాను పత్రిక 2:18 మనం చదవాలి. మొదటి యోహాను పత్రిక 2:18. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. కడవరి దినాలు కాదు, కడవరి గడియ అన్నారు. అనేకులైన క్రీస్తు విరోధులు, ఒకరు కాదు, యాంటీ క్రైస్ట్ ఒకరు కాదు, అనేకులు. మొదటి శతాబ్దంలో అనేకులు, ఆ మాట మనల్ని ఎంత భయపెట్టాలో, అనేకులు బయలుదేరి ఉన్నారు. ఎట్లా బయలుదేరారు? 19వ వచనం. వారు మనలో నుంచి బయలు వెళ్ళిరి, సంఘంలో నుంచి స్టార్ట్ అయ్యారు. వారు మనలో నుంచి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపడినట్లు వారు బయలువెళ్ళిరి. వారు సంఘం నుంచి బయలుదేరారు. వారు క్రైస్తవులుగానే కనబడుతున్నారు, కానీ వారు క్రీస్తు సంబంధులు కారు. లోపల నుంచి క్రూరమైన తోడేళ్లు బయలుదేరాయి. అది యోహాను భక్తుడు దాన్ని చూడగలిగి సంఘాన్ని ఆయతపరుస్తూ ఉన్నాడు. ఇరవై రెండవ వచనంలో మాట్లాడతాడు. ఇరవై రెండవ వచనం, యేసు క్రీస్తు కాడు, క్రీస్తు కాడు, యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడా బద్ధకుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కాబట్టి యేసు క్రీస్తు కాడు అని లోపల నుంచి వచ్చి బయలుదేరి మాట్లాడుతున్నారు. తండ్రిని కుమారుని ఒప్పుకోరు కాబట్టి వీరే కదా క్రీస్తు విరోధి అని ఆయన మాట్లాడుతున్నాడు. నాలుగవ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు గనక. అనేకులు అబద్ధ ప్రవక్తలు, అనేకులు అబద్ధ ప్రవక్తలు వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు నమ్మేయొద్దు, వందనాలు చెప్తున్న ప్రతి ఒక్కరు నమ్మేయొద్దు, ఎవరు చెప్పినా చెప్పేది బైబిలే కదండి అనొద్దు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ మేము వింటాం అంటే మేము చదవం అనొద్దు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, గుంట నక్కలు, క్రూరమైన తోడేళ్లు, ఈ హెచ్చరికలు మొదటి శతాబ్దంలో జరగడం మనం చదువుతా ఉన్నాం. కాబట్టి అనేకులు అనేకులు బయలుదేరి ఉన్నారు జాగ్రత్త అని యోహాన్ భక్తుడు రాస్తా ఉన్నాడు. యూదా రాస్తా ఉన్నాడు, యూదా పత్రిక నాలుగో వచనాన్ని చదవాలి. యూదా పత్రిక నాలుగో వచనాన్ని చదవాలి. ఇవాళ అనగా, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు విదుర్వినియోగపరచుచు. మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కొరకు, వాళ్ళ కోరికలు, వాళ్ళ లాభాలు సంపాదించుకోవడం కోసం దుర్వినియోగపరిచేవారు. అనేకులు బయలుదేరి ఉన్నారు. కొందరు అన్నాడు, కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు, జ్వరబడి ఉన్నారు. కాబట్టి మూడవచనంలో మాట్లాడతాడు బోధన గూర్చి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డ బోధ నిమ్మతో మీరు పోరాడవరనని మిమ్మల్ని వేడుకొని చూరాయవలసి వచ్చాను. బోధ కల్తీ అయిపోతుంది, బోధ కల్తీ అయిపోతే భ్రష్టత్వమే, బోధ సరిగ్గా లేకపోతే సంఘం కల్తీ అయిపోతుంది, ఆ బోధను మీరు కాపాడండి అని యూదాభక్తుడు రాస్తా ఉన్నాడు. కావున ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు ఆ నెరవేర్పును మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైపోవడం, భ్రష్టత్వం ప్రారంభమైపోవటం, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరిపోవటం మనం లేఖనాల్లో చదువుతా ఉన్నాం. అది ఎట్లాగా మారిపోయిందో బైబిల్ మొదటి శతాబ్దం వరకే రాయబడితే, రెండో శతాబ్దం నుంచి దాని ప్రభావం ఎట్లా వచ్చిందో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా సంఘ చరిత్రలో చరిత్రకారులు మాట్లాడుతున్నారు. అందులో మనం బైబిల్లోని చూడగలిగిన ఒక మార్పు ఏంటంటే సంఘం మీద నాయకత్వం. బైబిల్లో మనం చదివే నాయకత్వం ఎలా ఉందంటే ప్లూరల్ లీడర్షిప్, బహునాయకత్వం. వన్ మ్యాన్ షో లేదు, వన్ పాస్టర్, వన్ లీడర్, వన్ ఎల్డర్ అలా కనబడరు. బైబిల్లో మనం చూస్తున్న నాయకత్వం మనకు అర్థం కావాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. చదివితే, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, పెద్దలు అక్కడ రాయబడ్డ మాట ప్రతి సంఘం, సింగులర్ వర్డ్, సంఘం ఒకటే, కానీ పెద్దలు ఒక్క సంఘం మీద ఒక నాయకుడు ఉండటం అది అపోస్తలు చేయాలి. అలాగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఒంటరిగా పంపించలా, ఇద్దరిద్దరిని పంపించాడు. పౌలు భక్తుడు కూడా ప్రతి సంఘం మీద పెద్దలు మినిమం టూ. మనం ఇదే అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం చదివితే, అంతియొకయ సంఘం 13వ అధ్యాయం ప్రారంభించినా చదివితే, అంతియొకయ సంఘంలో ఒక సంఘం ఎవరున్నారు నాయకులు? బర్నబ, నిఘేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి. అక్కడ మనం ప్రవక్తలు ప్లూరల్ వర్డ్, బోధకులు ప్లూరల్ వర్డ్, పేర్లు కూడా చదువుతున్నాం. పౌలున్నాడు, బర్నబా ఉన్నాడు అక్కడ, పౌలున్నాడు, బర్నబా ఉన్నాడు అక్కడ. పౌలు బర్నబాలను పంపించండి అని ఆత్మదేవుడు మాట్లాడితే ఆ పెద్దలు వారికి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చేతుల నుంచి పంపించారు. ఫ్లోరల్ లీడర్షిప్, ఒక్క ఒక్క ఒంటరి నాయకత్వం కాదు, ఒంటరి నాయకత్వాన్ని చూడలేదు. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం మనం చదివాం, మళ్ళా చదువుతున్నాం. పౌలు మిలేతు నుంచి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. సంఘం మీద పెద్దలు ఉన్నారు, ఆ పెద్దను పిలిపించి మాట్లాడుతున్నాడు, ఆ పెద్దను పిలిపించి మాట్లాడుతున్నాడు. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా పురలువాడు ఉంచెను. ఆ యావత్తు మందను గుర్చు మీ మటుకు మిమ్మును గుర్చు జాగ్రత్త. పైన 17వ వచనంలో పెద్దలు, 28వ వచనంలో అధ్యక్షులు, బిషప్స్ అని రాయబడింది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో. ప్లూరల్ వర్డ్, ప్లూరల్ వర్డ్స్ రాయబడ్డాయి. కావున ప్రిలరా, మనం అర్థం చేసుకోవాల్సిన మాట, తీతు పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం, 5 నుంచి 9 వచనాలు చదవాలి. మనం నేరుగా 9వ వచనాన్ని చదవాలి. తీతు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం, కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు. నిమిత్తమే పెద్దలను, ప్లూరల్ వర్డ్, పెద్దలను నియమించాలి. ప్రతి పట్టణంలో కూడా నువ్వు పెద్దలను నియమించాలి అని రాశాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదివితే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబోడు ఓ మహిమలో పాలువాడు నేను, అండర్లైన్ చేద్దాం, మీలోని పెద్దలను ప్లూరల్ వర్డ్ హెచ్చరించుచు రాస్తున్నాను అన్నాడు. పెద్దలు కావున మొదటి శతాబ్దంలో సంఘాన్ని ఒంటరి నాయకుల చేతిలో అపోస్తలు పెట్ల, ఒంటరి నాయకుల చేతులు పెడితే ఏమవుతుంది, ఏమవుతుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు వాళ్ళు చెడిపోతే సంఘం మొత్తం నాశనం అయిపోతుంది. అలా కాకుండా పెద్దలు ఉంటే ఒకరిలో చెడు స్వభావం పడితే మరొకరు దాన్ని అడ్డుకుంటారు, ఒకరికి మీద ఒకరికి ఒకరి జవాబుదారీతనం ఉంటుంది, కలిసి ఆలోచిస్తారు, కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, కలిసి నడిపిస్తూ ఉంటారు. అలా జరగాలి. ఒంటరిగాడే ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. ప్రసంగ 4వ అధ్యాయం రాయబడ్డ మాటలో, ఒకడు పడిపోతే మరొకడు లేవనెత్తుతాడు, ఇద్దరూ కలిసి దృష్టిని నిధించగలుగుతారు. టీం వర్క్ జరగాలి, టీమ్గా ఉండాలి, బాడీగా ఉండాలి. అది ఆ బైబిల్లో చూపించబడ్డ నాయకత్వం. ఈరోజు నాయకత్వం ఏమైందంటే బిషప్ అంటే ఒకరే. ఎంతమంది, ఎన్ని సంఘాల మీద బిషప్ ఉంటాడు? ఆయన డయాసిస్ కు ఒక బిషప్ ఉంటాడు, ఆ బిషప్ కింద చాలా సంఘాలు ఉంటాయి. ఇక ఆ బిషప్ ఏమనుకుంటే ఆయన ఇష్టారాజ్యం. అధ్యక్షులు, సంఘం మీద అధ్యక్షులు అని రాయబడింది. పర్యవేక్షకులు అనేకులు, ఒకరు కాదు. సంఘం మీద కాపర్లు అనేకులు, ఒకరు కాదు. ఫ్లోరల్ వర్డ్, కాపరులు, పెద్దలు, అధ్యక్షులు, అది రాయబడింది. అది సంఘానికి ఎంత క్షేమమో, కానీ అది పోయింది, అది పోయింది. బిషప్ ఇష్టారాజ్యం, ఆ సిస్టమ్ వచ్చింది. కాపరి ఇష్టారాజ్యం, ఆయన ఏమనుకుంటాడు అలా జరుగుతుంది అంతే. ఆయన ఏమనుకుంటాడు అలా జరుగుతుంది అంతే. అది మనం AD 150 నుంచి స్టార్ట్ అయినట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. మొదటి శతాబ్దంలో బానే ఉంది, రెండో శతాబ్దంలోకి వచ్చాకి భ్రష్టత్వం స్టార్ట్ అయింది. సంఘం మీద నాయకులు కాకుండా నాయకుడు ఒకరే ఉన్నారు. అసెబ్జే పరిచయంలో ఇది ఎవాల్వ్ అవుతా ఉంది. సో ప్రారంభ దినాల నుంచి ఎవరుంటారు, ఎవరుండరు, నేనే చేసుకోవాలి కదా అని చెప్పి అన్ని నేనే మీద వేసుకుని చేసేవాడు. పెద్దలు నాకు ట్రైనర్స్ గా ఉన్నవాళ్ళు, తమ్ముడా ఇది వాక్యానుసారమైన కాదు, లేకపోతే నువ్వు తయారు చేసుకోవాలి, లేకపోతే నువ్వు పెట్టుకోవాలి, అంతే తప్ప ఒంటరికి నాయకత్వం అన్నది ఇది కొత్త నిబంధన నాయకత్వం కాదు అన్నారు. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. మొన్న 4వ నాయకుల మీటింగ్ లో 1000 మంది నాయకులను చూడగలిగాం. ప్రతి సహవాసం మీద, జిల్లా సహవాసం మీద మినిమం 2 లేదా 3 నాయకులు అవుతున్నారు. ఒక ఇన్ఛార్జ్ వస్తున్నాడు, ఆ ఇన్ఛార్జ్ మీద టాచ్ బేరర్స్ ఉంటున్నారు. ఇట్లాగ మల్టీ లెవెల్ లీడర్షిప్. అయినా సరే కొన్ని సహవాసాల్లో తెలియక వారు ఏమనుకుంటున్నారంటే నేనే చేసుకోవాలి, ఏదో ఉండాలి అన్నారు కాబట్టి డమ్మీ నాయకుడు, 2వ కోఆర్డినేటర్, 3వ కోఆర్డినేటర్ పేరుకి మాత్రమే, పేరుకి మాత్రమే పెట్టుకుంటే చాలు, ఏదో పేరు ఇమ్మన్నారు ఇద్దాం. కానీ వాళ్ళదేం ఉండదు, అంతా నా ఇష్టం, అంతా నా నిర్ణయాలు. నేను ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళని పెడతాను, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తాను, వెళ్తా ఉన్నారు. అది నిజముగా వాక్య విరుద్ధమైన నాయకత్వం. సమానం, మేము ఒకటి అని పెట్టడం గల కారణం ఏంటంటే ఇయర్మార్క్ చేయడం కమ్యూనికేషన్ కోసం. కానీ ఆ ఒక్క నాయకుడు, ఆ మొదటి నాయకుడిగా ఉన్న వ్యక్తి వెనకాలండి 2వ నాయకుడు, 3వ నాయకుడు ముందు పెట్టుకొని ఇంకా మిగతా నాయకులు తయారు చేసుకొని ఫ్లోరల్ లీడర్షిప్ సంఘం మీద ఉండాలి. ఫ్లోరల్ లీడర్షిప్ సంఘం మీద ఉండాలి. ఈ వార్షికోత్సవాలు అప్పుడు పెట్టడానికి అది ఉద్దేశం కూడా అదే, బోల్డ్ అంత పని ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది నేను ఒక్కనే కాదు, నాకు టీం కావాలి, ఆర్థికంగా ఖర్చు ఉంటుంది, అందులో సహాయం చేసేవాళ్ళు కావాలి, పనులు ఉంటాయి, ఆ వర్క్ అలాట్మెంట్ జరగాలి, ఆ వర్క్ పనులు పంచుకునే వాళ్ళు కావాలి అని చెప్పి వెతుక్కుంటా ఉంటారు. అర్థమవుతుంది. కాకపోతే 20 మందిని పెట్టుకొని చలికాని ప్లేస్ పెట్టుకొని ఇక నా ఇష్టం అన్నట్టుగా నడిపించుకుంటే కొన్నాళ్ళకి ఆ 20 మంది కూడా ఉంటారు. కాబట్టి బైబుల్ చూపించిన మాదిరి ఫ్లోరల్ లీడర్షిప్. కానీ నేడు మనం సంఘాల్లో చూస్తున్న, మెజారిటీ సంఘాల్లో చూస్తున్న మాదిరి అంటే మోనోపోలి, ఒంటరిగా పెత్తనం చేయడం, ఒంటరిగా పెత్తనం చేయడం. తర్వాత సంఘంలో 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో వచ్చిన మార్పులు ఏంటంటే క్లిర్జి లేటి డిస్టింక్షన్. పాత నిబంధనలో సేవ చేయాలంటే యాజకులు మాత్రమే చేయాలి. దాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. కొత్త నిబంధనలు యాజకత్వం ఏం చెప్పింది? 1 పేతురు పత్రిక 2:9 రక్షించబడ్డ ప్రతి ఒక్కడు యాజకుడే. సువార్త, పరిచర్య, అన్ని, అందరూ, ప్రతి ఒక్కరు చేయాలి. పని లేని వాళ్ళంటూ ఉండడానికి వీల్లేదు. అది కొత్త నిబంధన సంఘ నియమాలు. కానీ పాత నిబంధన పోకడలు తీసుకొచ్చారు. సేవ చేయాలంటే అభిషేకం ఉండాలి, సేవ చేయాలంటే ప్రత్యేకంగా ఉండాలి, సేవ చేయాలంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి ఉండాలి, సేవ చేయాలంటే ఉద్యోగాలు చేసుకోకూడదు, సేవ చేయాలంటే పెళ్లిళ్ళు చేసుకోకూడదు, సేవ చేయాలంటే ఏ పని చేయకూడదు. ఎక్కడుంది ఇది బైబిల్లో? ఎక్కడుంది కొత్త నిబంధనలో? పౌలు పనిచేశాడు కదా, అపోస్తలు పనిచేశారు కదా, పేతురు పెళ్లి చేసుకుని సేవ చేశాడు కదా, విశ్వాసైన భార్యను వెంట పెట్టుకుని తిరిగాడు కదా. బైబిల్ లేదు, బయట వచ్చింది, బయట వచ్చింది భ్రష్టత్వం. తర్వాత రిలీజియస్ హాలిడేస్ వచ్చాయి. ఈస్టర్ బైబిల్ లేదు, క్రిస్మస్ బైబిల్ లేదు, బైబిల్ లేదు. వచ్చాయి పండుగలు, వచ్చాయి. తర్వాత బాప్తిస్మము, అందులో మార్పు వచ్చింది. బైబిల్లో ముంచుడు బాప్తిస్మం ఉంటే ఆ చిలకరింపు బాప్తిస్మం వచ్చింది. నెత్తి మీద నీళ్లు పోయడం, పోరింగ్ వాటర్, అది కూడా వచ్చింది 251 నుంచి. ఆ ఇమర్షన్ ప్లేస్ లో పోరింగ్, స్ప్రింక్లింగ్ వచ్చాయి. తర్వాత చర్చ్ కౌన్సిల్స్ వచ్చాయి, క్రీడ్స్ వచ్చాయి. 5వ సెంచురీ నుంచి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వచ్చింది. ఈ రోజు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎట్లా ఉందంటే, ఇక ఆరాధనలో అవే పాటలు, అందరూ నోరిప్పి పాడుకోవడం, అందరూ చెప్పులు కొట్టుకోవడం కాదు 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 కాదు, బాగా బీటు, బాగా బీటు, ఆ బీటు మీద ఊగిపోతా ఉండాలి. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వచ్చింది. బోధల్లో కూడా ఆ ఇన్ఫాంట్ బాప్తిజం, అట్లాగే పాప ప్రాయశ్చితం, ఆ ఒరిజినల్ సిన్, జన్మ పాపం, రకరకాల డాక్టర్స్ వచ్చాయి. బైబిల్లో ఏదో ఒక వాక్యాన్ని ట్విస్ట్ చేసి ఆ వాక్యం మీద సిద్ధాంతాలు కట్టేస్తా ఉన్నారు, సిద్ధాంతాలు కట్టేస్తా ఉన్నారు. కావున ప్రియులరా, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది అన్న మాట, అది మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. తర్వాత 2, 3, 4, 5 శతాబ్దాల నుంచి 15వ శతాబ్దానికి 16వ శతాబ్దానికి వచ్చేసరికి ఎంత ఘోరమైన భ్రష్టత్వం అంటే, కాల్విన్, మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు ఇక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ భ్రష్టత్వంతో పోరాటం చేయాల్సి వచ్చింది, రిఫార్మేషన్ వచ్చింది. వాళ్ళు పోరాటం చేసి ఇది తప్పు అని కొన్ని విషయాలు చెప్పగలిగారు. కొంత వ్యత్యాసం, లేకపోతే అప్పుడు దాకా ఉన్న సంఘం నుంచి రిఫర్మేషన్స్ సెపరేట్ అయ్యారు, రోమన్ క్యాథలిక్ నుంచి. కానీ అదే రిఫర్మేషన్స్ వాళ్ళ తర్వాత, కాల్విన్, మార్టిన్ లూథర్ తర్వాత మళ్ళా అదే సిద్ధాంతం, ఆయనైతే లూథరన్ సంఘాన్ని ఒప్పుకోలే, కానీ లూథరన్ సంఘం వచ్చింది. తేడా ఏం లేదు, పేరు మారిందంటే. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎట్లాగైతే బైబిల్ లేని ఆచారాలని పెట్టేశారో, తర్వాత కూడా బైబిల్ లేని ఆచారాలు వచ్చుకున్నాయి, కావున ప్రిలరా, మనం వేదన కలిగించే విషయం ఏంటంటే, రిఫార్మేషన్ బైబిల్ గ్రంథాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి కారణమైంది, కానీ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునే విషయంలో వాళ్ళు చేయలేకపోయారు. 2వది, ఆచారాలలో నుంచి సంఘాన్ని నలిపేస్తూ, సంఘాన్ని సంకుచితపరుస్తూ, సంఘాన్ని ఎదగకుండా చేస్తున్న అనేకమైన ఆచారాలు, కట్టడలు, మానవ కల్పిత కట్టడలు, వాటిలో నుంచి సంఘాన్ని బయట తీసుకురాలేకపోయారు. ప్రధానంగా ఆదివారం భక్తి, హాలిడే పూట చేసే భక్తి, ఇన్స్టిట్యూషనలైజ్డ్ భక్తి, ఒక ఆరాధన స్థలంలో చేసే భక్తి, అందరూ పరిచర్య చేయకూడదు, కొందరే పరిచర్య చేయాలన్న ఈ మోసం, అందరికి పరిచర్లో పాలు పంపులు చేయకుండా కొందరు మాత్రమే వాళ్ళు ఆ పవర్ని, లేకపోతే ఆ ప్రివిలేజ్ని ఎంజాయ్ చేయాలనుకోవటం, అందులోంచి బయటకు తీసుకురాలేరిక, అందులోంచి బయటకు రాలా, అదే మోసం, అదే తప్పుడు బోధలు కొనసాగుతా ఉన్నాయి. కావున ప్రియులారా, అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సిన 3వ మాట, 1, భ్రష్టత్వం వస్తుందన్న ప్రవచనాలు ఉన్నాయి. 2, భ్రష్టత్వం వచ్చేసింది అని చెప్పే ప్రవచనాలు ఉన్నాయి. 3వది, భ్రష్టత్వం ఇంకా ఘోరంగా వస్తుందన్న ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా ఘోరంగా భ్రష్టత్వం ఉంటుందన్న మాట దగ్గర, దీన్ని వ్యక్తిగత భ్రష్టత్వం, సంఘాల్లో, సంఘ నాయకుల్లో, పెద్దల్లో, వాళ్ళు కాదు ఈ భ్రష్టత్వం, ఇండివిజువల్స్ లో వచ్చే భ్రష్టత్వం కోసం వాక్యం మాట్లాడుతుంది. ఇండివిజువల్స్ లో భ్రష్టత్వాన్ని మనం చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదివితే, పంతొమ్మిదవ వచనం నుంచి 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడే, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడ్డ ప్రవచనాలు చెప్పిన ఈ మంచి పోరాటం పోరాడవరనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. మంచి మనస్సాక్షితో విశ్వాసంతో నువ్వు పరిచర్య చేయాలి అన్నది ఆయనకు ఇవ్వబడ్డ ఆజ్ఞ. 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వీరిలో హుమేనయును అలెక్సాందరును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరు సాతానుకు అప్పగించి తిను మంచి మనస్సాక్షిని వదిలేశారు. గుడ్ కాన్సెన్స్ తో లేరు, కన్ని చెడిపోయిన మనస్తత్వంతో వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. మంచి మనస్సాక్షిని వదిలేశారు అని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇక మనస్సాక్షి చెడిపోయి వాళ్ళే సేవ చేస్తా ఉంటే, వాత వేయబడి మనస్సాక్షితో వాళ్ళే సేవ చేస్తా ఉంటే, లోపల నటిస్తూ వాళ్ళే సేవ చేస్తా ఉంటే ఇంకేం కావాలి? ఇంకెంత ఘోరంగా ఉంటుంది? ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవాలి. ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదివితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ప్రారంభంలో బాగున్నారు, మధ్యలో బండి బోల్త పడింది, ట్రాక్ తప్పింది. అలాంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తారు, బాహాటముగా ఆయన అవమానపరుస్తారు. గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. వాళ్ళు మారరు, వాళ్ళు మార్చలేరు. అంత ఘోరంగా వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తారు, కాబట్టి వాక్య తప్పిపోయిన వారు, మంచి మనస్సాక్షిని త్రోసివేసిన వారు. ఈ మాటలు మనం చదువుతా ఉన్నా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, ఆమే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రవిత్తమని చెబుదురు. వాళ్ళు భ్రష్టులు, కానీ మిగతా వాళ్ళకు మాత్రం విడుదలిస్తా ఉంటారట. 18వ వచనం, వీరి వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు. వాళ్ళ మాటలు డంబపు మాటలు. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే, తప్పు మార్గమందు నడుచువారిలో నుంచి అప్పుడే తప్పించుకున్న వారిని పోకరి చేసుల చేత మరులు కలుపుచున్నారు. శరీర సంబంధమైన దురాశలు గలవారు, పాపం మీద జయం లేనివారు. 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలను తప్పించుకున్న తర్వాత మరలా వాటితో చిక్కుబడి వాటి చేత జయించబడిన ఎడలా. 22వ వచనం అంటాడు, కక్కిన వాంతికి తిరిగిన కుక్కలు కడగబడ్డ తర్వాత తిరిగి మరలా బురదలో పల్లె పంది స్వభావం కలిగిన వారు. మరలా వారు లోకంలో పడితే ఇక డబుల్ గేమ్ ఆడతా ఉంటారు, ఇది వ్యక్తిగత భ్రష్టత్వం, కావున ప్రియులారా, మొదట భ్రష్టత్వం సంభవించి అన్న మాటను బట్టి ఎంతగా భ్రష్టత్వం వచ్చిందో మనం సంఘంలో చూడగలుగుతా ఉన్నాం. దానికి పరిష్కారం ఏంటి? మార్టిన్ లూథర్ కింగ్, జాన్ కాల్విన్ లాంటి కొంతమంది సంఘ సంస్కర్తలు చేసిన ప్రయత్నాలు పూర్తి ఫలితాలు ఇచ్చాయంటే అయిపోలా. మనం ఇంకా సంఘాల్లో ఏం జరిగింది? ఏం జరగలే. వాళ్ళు బాగోలేదు, వీళ్ళు బాగున్నారని చెప్పగల పరిస్థితులు మనం ఉన్నామా? లేవు. కాబట్టి నిజమైన మార్పు, భ్రష్టత్వం నుంచి విడుదల పొందాలంటే వాక్యం మనకు చూపించేది ఏంటంటే రిఫర్మేషన్ కాదు, రిస్టోరేషన్ అంటారు. తిరిగి మరలా ఆ పూర్వ స్థితిలోకి సంఘం రావాలి. బ్యాక్ టు ద బైబిల్, వాక్యంలోకి మళ్ళీ సంఘం రావాలి. అలాగే బ్యాక్ టు ద ఎర్లీ చర్చ్, ప్రారంభ సంఘం ఎట్లాగైతే నడిపించబడిందో ఆది సంఘం మాదిరిలోకి రావాలి. బైబిల్లో, బైబిల్లోకి వస్తే, ఆది సంఘం దగ్గరకు వస్తే సంఘాలు ఎక్కడెక్కడ డీవియేట్ అయిపోయాయో, జీవం కలిగిన సంఘం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఎక్కడెక్కడ డీవియేట్ అయిపోయిందో, అన్నిటికీ పరిష్కారాన్ని మనం చూడగలం. వాటికి అన్నిటికీ పరిష్కారాన్ని మనం చూడగలం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎట్లాగా పునరుద్ధరించగలిగారు వాళ్ళు, ఏం చేయగలిగారు, ఏం చేసి మార్పు తీసుకురాగలిగారంటే, వాళ్ళు చేసిన ప్రయత్నం వల్ల ఒకటే, ఆ ఆచారం బాగోలేదు, ఆ సిద్ధాంతం బాగోలేదు, ఈ సిద్ధాంతాన్ని పాటిద్దామని చెప్పి మరొక సిద్ధాంతాన్ని తీసుకురావడం కాదు. కానీ మన సిద్ధాంతాలు కాదు, బైబుల్ ఏం చెప్పిందో అది ఫైనల్, ఆ వాక్యం దగ్గరికి రావాలి. కాబట్టి మందిరం తలుపు నిలబెట్టారు, మందిరం యొక్క పట్టణం యొక్క ప్రాకారాలు కట్టారు. ప్రాకారాలు కట్టబడ్డాయి, మందిరం తలుపు నిలబెట్టబడ్డాయి, కాని మనుషుల జీవితాలు బాగోలా. కాబట్టి 7వ అధ్యాయం వరకు పట్టణాన్ని కట్టడం ప్రారంభిస్తే 8వ అధ్యాయం నుంచి మనుషులను కట్టడం ప్రారంభించారు. ఎట్లా కట్టారు మనుషుల్ని? పడిపోయిన మనుషులను తిరిగి ఎట్లా నిలబెట్టగలిగారు? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. ఆ విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మాట్లాడుతా ఉన్నాడు. 8వ వచనం, ఇటువలే వారు దేవుడి గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పారు. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవం మొదలు పెట్టగా ఇక వాళ్ళు వాక్యం పనిచేయడం ప్రారంభమైంది. వాళ్ళు దుఃఖపడడం ప్రారంభించారు, వాళ్ళు ఏడుస్తున్నారు, 13వ వచనం, 2వ దినమందు, మొదటి రోజే కాదు రెండో రోజు కూడా, జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అని ఎజ్రా యుద్ధకు కూడి వచ్చి రెండో రోజు కూడా బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని నిలబడ్డారు. వాక్యం కొరకు ఆశతో వచ్చారు. ఒకరోజుతో సరిపెట్టుకోలా, వారంలో ఒకరోజు కాదది, 18వ వచనం, తినియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. 7 దినాలు ఉత్సవం జరిగితే 7 దినాలు వారి ఎక్కువ సమయాన్ని ప్రాముఖ్యంగా ఇచ్చింది వాక్యానికి. విని చెప్పడం కొట్టడం కాదు, విని మార్చుకుంటున్నారు, విని ఒప్పుకుంటున్నారు, విని ఏడుస్తున్నారు, విని సరిదిద్దుకుంటున్నారు, మార్పు వాక్యం వద్దకు మనుషులు తీసుకొస్తేనే జరిగేది. లూకాసు వార్త 1వ అధ్యాయము, 13వ వచనం నుంచి మనం చదివితే, 13వ వచనం నుంచి మనం చదివితే, బాప్తిస్మిచ్చు యోహాను మనం చూస్తాం. బాప్తిస్మిచ్చు యోహాను గురించి రాయబడి మాటలు, మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయక్తి పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆయన వైపు తిప్పితేనే, దేవుని వద్దకు తిప్పితేనే, దేవుని వాక్యం వద్దకు తిప్పితేనే. 3వ అధ్యాయంలో ఆయన బోధిస్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలో బోధిస్తా ఉంటే ఏం చేయాలో అడుగుతా ఉంటే ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ప్రజలు అనేక మంది 10వ వచనం, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని అతను అడిగేది. ఆయన బోధిస్తా ఉన్నాడు, వాళ్ళు మార్చుకుంటున్నారు, వాళ్ళు బాప్తిస్మ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాక్యవాదకు తీసుకొస్తేనే మనం నిజముగా ఆ రిస్టోరేషన్, పునరుద్ధరణ మనం చూడగలుగుతాం, వాక్యమే ఆయన మనకిచ్చిన పరిష్కారం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఎబ్రి పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విన్న వాక్యాలను అందు చాలా జాగ్రత్తగా ఉండాలి. విడిచిపెట్టారా కొట్టుకుపోతారు. 2వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును అవిధేయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. వాక్యం స్థిరపడింది, వాక్యం ద్వారా ప్రతి అక్రమము అవిధేయుడు మనకు అర్థమవుతుంది. స్టాండర్డ్స్ మీద ఆధారపడకపోతే ఎట్లాగ కల్తీ తెలుస్తుంది? ఎట్లా కల్తీ తెలుస్తుంది? వాళ్ళొక తప్పు చేశారు, మనం ఇంకో తప్పు చేస్తాం. ఎవరైనా కొంచెం మేలు చేసి ఉంటారు, మనం కొంచెం మేలు చేస్తాం. భ్రష్టత్వానికి కొంచెం మేలు చేస్తే సరిపోదు. స్టాండర్డ్ ఏంటి? వాక్యం ఏంటి? సత్యం ఏంటి? మనం చేస్తున్న ఆచారం వాక్యానుసారమైందేనా? మనం ఆచరిస్తున్న విధానం వాక్యానుసారమైందన్నది మనం మన బేరీ చేసుకోకపోతే ఎప్పటికీ మార్పుని చూడలేం. ఎప్పటికీ మార్పు మనం చూడలేం. అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనంలో పౌలు భక్తుడు సంఘాన్ని, సంఘ నాయకులను హెచ్చరిక చేసిన తర్వాత ఆయన ఒకప్పుడు మాట్లాడుతాడు. వెళ్ళిపోయిన తర్వాత 20వ అధ్యాయం 28వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత 29, నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్లు వస్తాయి అని హెచ్చరిక చేసి ఆయన అంటాడు. 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. మిమ్మల్ని వాక్యానికి అప్పగిస్తున్నాను. వాక్యం మీద ఆధారపడండి అని కృపావాక్యానికి అప్పగించాడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగ చేయుటకును పరిశుద్ధపరచబడ్డ వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. వాక్యానికి, దేవుని కృపకి మిమ్మల్ని అప్పగించాను, వాక్యం మీద ఆధారపడండి అని వాక్యం వైపుకి పౌలు భక్తుడు పెద్దలను డైరెక్ట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. కావున ప్రియులరా, మనకివ్వబడ్డ హెచ్చరికలు ఉన్నాయి. మన వాక్యం వద్దకు వస్తే పరిష్కారం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ఈ భ్రష్టత్వంలో మనం పడిపోకుండా, మనం చెడిపోకుండా ఉండడం కొరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చదవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం చదవాలి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు విన్నాం. వింటే అయిపోలా, విన్న సంగతులు పట్టుకోవాలి. విన్న సంగతుల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. విన్న సంగతులను విడిచిపెడితే ఎట్లాగా? కొట్టుకుపోతాం. విన్న సంగతులను విడిచిపెట్టకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. వాక్యాన్ని విడిచిపెట్టామా? కొట్టుకుపోతాం. ఆ మాటలు మనం చదువుతున్నాం. 2వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడ్డ వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. వాక్యాన్ని ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు. ఏం రాయించాను, ఎలా జీవించారు అన్నదే తీర్పులోకి వస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని న్యాయమైన ప్రతిఫలం వస్తుంది. కాబట్టి విన్న సంగతులు విడిచిపెడితే కొట్టుకుపోతారు, జాగ్రత్త అన్నాడు. 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. నిర్లక్ష్యం. ఎవరు చెప్పినా కరెక్టే. నిర్లక్ష్యం చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. నిర్లక్ష్యం కూడదు అని వాక్యం మాట్లాడుతుంది. నిర్లక్ష్యంగా ఉండకూడదు అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదని వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవమగల దేవుణ్ణి విడిచిపోవినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందరినో ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జీవముగల దేవుని విడిచిపోనట్టి విశ్వాసమైన దుష్ట హృదయం. వాక్యాన్ని మనం పట్టించుకోవట్లేదంటే, కూరలో కరివేపాకులు తీసి పక్కన పెడతా ఉంటే, ఎన్నో ఉంటే అవన్నీ చేస్తామా అనుకుంటా ఉంటే, జీవముగల దేవుణ్ణి దాటిపోతా ఉన్నాం, ఆయన మాటను దాటిపోతా ఉన్నాం. జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతుంది. పదకొండవ వచనం, నేడు మీరు ఆయన శబ్దం వినేలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠినపరచుకొనొద్దు. హృదయాల్లో పొడవబడాలి, హృదయాలు నొచ్చుకోవాలి, ఏడవాలి, పశ్చాత్తాపడాలి, దిద్దుబాటు చేసుకోవాలి. కాకుండా మమ్మల్ని అంటున్నాడు, లేకపోతే మాకే ప్రసంగాలు చెప్తున్నారు. కొంతమంది విశ్వాసులు ఫుట్బాల్ లాగా పరిగెడతా ఉంటారు, ఎక్కడ తంటే అక్కడి నుంచి ఇంకో చోట పారిపోతారు. ఏ మాత్రం దిద్దుబాటు, ఏ మాట సవరణ, ఏది తీసుకోలేరు. భ్రష్ట హృదయం, దుష్ట హృదయం, కఠిన హృదయం, హృదయాన్ని కఠినపరచుకోవడం ప్రమాదం. సొంత మాటలు అయితే నొచ్చుకోండి, బైబిల్ ఉన్న మాటలు నొచ్చుకుంటే పోయే కాదు. బైబిల్ ఉన్న మాటలు, ప్రభు మాటలు దిద్దుబాటు చేసుకోరు, నొచ్చుకోకూడదు. పాపం వల్ల కలుగు, ఆ తర్వాత మాట కఠిన హృదయం, తర్వాత భ్రమ. పాపం వల్ల కలుగు భ్రమ చేత పాపం భ్రమలో తీసుకెళ్తుంది, పాపం భ్రమలో తీసుకెళ్తుంది. కాబట్టి ఎక్కడా మనం దీన్ని చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. భ్రష్టత్వానికి మరొక ప్రధాన కారణం లోకం. లోకం బాగా లోక ప్రభావం మన చుట్టూ ఉన్న సమాజం. బైబిల్ ఏం చెప్తుంది? లోకంతో స్నేహం చేయమనా వద్దాన? లోక స్నేహం, దేవునితో వైరం. లోకానికి బైబిల్ ఎక్కడుంది? లోకానికి విలువలు ఎక్కడున్నాయి? లోకానికి స్టాండర్డ్స్ ఎక్కడ? లోకం ఎక్కడుంది? ఎలాగ లోకాన్ని తెలుస్తుంది? మునిగిపోతున్న నావలో ఉండి నేను బాగున్నాను అనుకుంటుంది. ఎక్కడున్నాను? బేస్ ఎక్కడ? నా మాటలు విని వాటి ప్రకారంగా చేయవాడు, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. ఆయన మాటల మీద మనం ఉన్నామా? మనం అనుకోవచ్చు స్థిరమైన పునాది మీద ఉన్నాం. లోకానికి మనస్సాక్షే. మనసులు ఏం దోస్తుంది? గాలి తెస్తేటే ఆ లోకాన్ని చూసి ఎట్లాగా మనం పోల్చుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను. దేమ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయాడు పవన్ వదిలేసి. లోకం అంత ఆకర్షించింది. యూదా డబ్బు ఆకర్షించింది. యూదా యేసుక్రీస్తు ప్రభు వదిలేశాడు ఎందుకు? డబ్బు. దేమ పౌలును వదిలేశాడు ఎందుకు? లోకం. లోకం డబ్బు, లోకం డబ్బు. అంతేనా? మన విషయంలో కూడా లోకం డబ్బు దూరంగా ఉన్నాయా? లోపల ఉన్నాయా? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, హానికరమైన అనేక దురాశల్లో పడతారు, నాశనమైపోతారు, నష్టంలో పడిపోతారు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించారు, విశ్వాసం తొలగిపోయారు, భ్రష్టులైపోయారు. ఏం చేశారు? చేసిన తప్పేంటి? ధనం. చేసిన తప్పేంటి? లోకం. అవునంత పిల్లరా, మనం లోకానికి ధనానికి వాక్య విరుద్ధమైన ప్రతి వాటి నుంచి దూరం అవ్వాలి, వాక్యం వద్దకు రావాలి, వాక్యం మీద మన పునాదిని కట్టుకోవాలి. వాక్యానికి ఫైనల్ అథారిటీ. బైబిల్ గ్రంథాన్ని పాటించడం కొరకు చదవాలి, అన్వయించుకోవడం కోసం చదవాలి, అన్వయించుకోవడం చదవాలి. కాబట్టి ప్రభుని పిల్లరా, వాక్యం వద్దకు రాస్తేనే భ్రష్టత్వం నుంచి బయటకు రాగాలి. వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరిని పట్టుకొని ఏ పరిష్కారం తీసుకొచ్చి ఏ టెక్నాలజీని తీసుకొచ్చి మాట్లాడదాం సంఘానంటే మారదు. వాక్యమే జీవము కలిగింది. వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకుందాం. మూల వాక్యానికి వెళ్దాం. తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఆ భ్రష్టత్వం ఎట్లా ఉంటుందో మాట్లాడుతున్న 4వ వచనం, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటినీ ఎదిరిస్తూ. దేవుడు కాదు మహిమ పొందేది, దేవుడు కాదు ఆరాధించబడుతుంది, దేవుడు కాదు స్తుతింపబడుతుంది, దేవుడి స్థానంలో దేవుడు కాని దెయ్యం వచ్చి కూర్చుంది. దేవుడికి చెందాల్సిన మహిమను వాడు దొంగిలిస్తా ఉన్నాడు. దేవాలయంలో దెయ్యం కూర్చుంటే దేవాలయం ఎందుకయ్యింది? సంఘం మీద దేవుని బిడ్డలు కాదు, దేవుని బిడ్డలు కాదు క్రూరమైన తోడేళ్ళు. ఘోరమైన అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, లోభులు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, కార్పొరేట్ పాస్టర్లు, కమర్షియల్ పాస్టర్స్, బిజినెస్ మ్యాన్ వాళ్ళొచ్చిపుచ్చున్నారు. కాబట్టి రాయబడుతున్న మాట, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో, దానంతటిని ఎదిరించు, దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుని గనుక ఏ విధముగా నేను ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. మోసం జాగ్రత్త, మెలకువ, వాక్యము, వాక్యం చాలా సార్లు ప్రార్థన, ప్రార్థన అవును, ప్రార్థన అవసరమే. దేవుడు మన చేతిలో పెట్టిన వాక్యాన్ని పక్కన పెట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం వల్ల మన రిస్టోరేషన్ చూడలేము. ప్రార్థన, వాక్యము రెండు సమపాల్లో వెళ్ళాలి, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.